అందరి కేసు చూస్తున్న కృష్ణుడు ఏం చేశాడు, తాను తినాలి కదా. మరి ఆయనేమో శరీరం అంతా నీలంగా నిగనిగనిగలాడిపోతుంది గన్నపూసలాగా, చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో ఉన్నాయి, మూతి పెదవులు కూడా ఎంత ఎర్రగా ఉంటాయో చెప్పలేమట, అధరాలు దొండపండులో ఉంటాయన్నారు, అరికాళ్ళు నెరుపు, ఇంకా మిగతా శరీరం అంతా నెరుపు, ఈ గిరజాల జుట్టు, ఈ జుట్టుని పైకెత్తి కొప్పు కట్టాడు, ఆ కొప్పులో నెమలిపించాం. ఇప్పుడు అన్నం తినాలంటే ఈయనకు ఇబ్బంది వచ్చింది. చేతిలో దూడల్ని కొట్టడానికి ఉపయోగించేటటువంటి ఒక వెదురు బెత్తం ఉంది, బంగారపు వెదురు బెత్తం. ఆ వెదురు బెత్తం ఓ చంక కింద పెట్టాడు. కొంతమంది పరుసు చేతికి ఇస్తే చంకలో పెడతారు, ఆ తర్వాత ఆయన పరుసు మనం ముట్టుకోలేము రామచంద్ర ప్రభు. కానీ కృష్ణుడు అలా కదట, ఈ కర్రను చక్కగా ఇలా చంక కింద పెట్టాడు. ఆ చంక కింద పెడితే ఆ చంక కూడా ఎంత బాగుందో అంటున్నాడు అండి పోతన గారి వర్ణన అంటే అపూర్వం అన్నమాట. ఆ వెదురు కర్ర బంగారపు కర్ర ఇలా పెట్టగానే ఈ శరీరం అంతా వెదురు కాంతితో ఆ బంగారపు కాంతితో మిసమిసలాడిపోతుందిట. ఎడమ వైపు ఏం చేశాడు, కొమ్ము కూర మురళి పెట్టాడు. ఇంతలో అన్నం తినేటప్పుడు కొంచెం జారుతున్నాయిట, మళ్ళీ ఏం చేశాడు కృష్ణుడు, అబ్బాయి చంకలో పెడితే కిందకి జారిపోతాయని ఈ పైన ఉన్న వస్త్రం తీశాడు. కడుపున్న దిండుగా కట్టిన ఒలువలో లాలిత వంశనాళం, ఈ పైన ఒక ఉత్తరీయం ఉన్నది ఆయనకి, కండువ. ఈ కండువ అన్నం తినేటప్పుడు అడ్డం వస్తుందని నడుముకి బిగించి కట్టేశాడు. వడ్డన చేసేవాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది అనమాట, ఏ రామకృష్ణ గారు వడ్డనకి వెళ్ళమన్నామంటే ఆ పైన ఉన్న కండువ తీసి నడుము కడతారు బాగా, కట్టకపోతే చాలా ఇబ్బందులు, కింద పంచి జారిపోయే ప్రమాదం ఉంది, ఈ కండువ వచ్చి మధ్యలో పడే ప్రమాదం ఉంది. అందుకని ఈ పై కండువాన్ని శ్రీకృష్ణుడు ఏం చేశాడు, నడుము గల బిగించి కట్టేశాడు. కట్టి ఈ మురళి కింద పడిపోకుండా ఆ బొడ్లో కొనిపాడు. వెదురు బెత్తం మరోవైపు చెప్పాడు. ఆ తర్వాత కొమ్ము కూర ఉంది, ఆ కొమ్ము కూరని జారిరాని ఇక డాచంక నిరికి, డాచంక అంటే ఎడమ చంకలో కొమ్ము కూర పెట్టాడు. పెట్టి ఇప్పుడు అన్నం ముద్ద కలిపాడు. ఆ అన్నం తెల్లని పెరుగన్నం ముద్ద. ఆ పెరుగన్నం ముద్ద చేతిలోకి తీసుకుని ఒక చేయి సరిపోలేదుట, ఎడమ చేయి కూడా పెట్టేశాడు. రెండు చేతులతో అన్నం తింటారు పిల్లలు కదా, ఎడమ చేతిలో మాగాయ వద్ద ఆ ఒకాయ పెచ్చు, ఈ గోంగూర ఇవన్నీ పెట్టుకుని ఈ పెరుగన్నం అన్న ఆకడం. చూశారా, ఇలా రెండు చేతులు ఉపయోగించి తినాలి, అన్ని ఒకే చేతులు అయితే సరిగ్గా తినలేము అని పిల్లలకు చూపించాడు పైగా. ఇటు కుడి చెయ్యి ఎడమ చెయ్యి రెండు చేతులు ఏకకాలంలో ఉపయోగించి ఉండదేమో నాకుకోవడం. అసలు ఆవకాయ గోంగూర నంచుకోకుండా కృష్ణుడు ఎప్పుడు పెరుగన్నం తినేవాడు కదట, అంత బాగుండేవి అనమాట ఆ రోజుల్లో. మీకు కూడా పెట్టిస్తాను ఓ రోజున, ఎప్పుడో చద్దాను శుభ్రంగా తిందురు కానీ మీకు ఓపిక ఉంటేను. సరే మొత్తం మీద ఇప్పుడేమో నాకుకుంటూ తినడం మొదలు పెట్టాడు. ఇంతలో ఏమైంది, ఈ పెరుగన్నం కలుపుతూ ఉంటే ఆ పెరుగు చిందులు వచ్చి జుట్టు మీద పడింది. నెమలిపించం మీద జుట్టు మీద పడి నీలంగా ఉన్న నెమలిపించంలో ముత్యం పెట్టినట్టు మెరిసిపోవడం మొదలయ్యింది ఆ పెరుగు. మరికొంత పెరుగు ఈ మూతికి అంటుకుంది, పెదవులు ఎర్రగా దొండ పండుల్లో ఉన్నాయి, ఈ దొండల పండు లాంటి పెదవులకి పైన ముత్యాల పూత పూసినట్టు తెల్లగా అయిపోయింది పెరుగు. ఈ తెలుపు ఎరుపు రంగు ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడడానికి. మధ్య మధ్యలో ఈ మూతి మేంచి కిందకి పెరుగు ఇలా జారి ఈ గడ్డం కింద అంటుకుంది, ఆ గడ్డం కింద నుంచి బొడ్డు మీద పడింది. ఆ బొడ్డు దగ్గర చూస్తే తెల్ల తామర పువ్వులో ఉందిటది. ఈ విధంగా పెరుగన్నాను ఒళ్ళంతా చిందించుకుంటూ మెతుకులు అంటించుకుంటూ పిల్లలు ఎలా తిన్నారో అలా తిన్నారనమాట స్వామివారు. 5 ఏళ్ల కుర్రవాడు హాయిగా చద్దన్నం తినడం మొదలుపెట్టాడు. యాగభోక్త కృష్ణుడు అమరులు విరగంద శైశవమున మెరసి చల్లి కుడిచే, యజ్ఞంలో వేసే ద్రవ్యం స్వీకరిస్తాడు ఆయన. యజ్ఞో వై విష్ణువు, యజ్ఞం అంటే విష్ణువు. విష్ణువుకి రోజు మనం ఏం చేస్తున్నాం, పూర్ణాహుతి ఇస్తున్నాం, అందులో నెయ్యి పోస్తున్నాం. ఆ ద్రవ్యాన్ని సేకరించే స్వామి, యజ్ఞములో ఉన్న పవిత్ర పదార్థాన్ని సేకరించే స్వామి. ఇవాళ దేవతలు ఆశ్చర్యపోతూ ఉండగా చిన్న బాలుడై చద్దన్నం తినడం మొదలుపెట్టాడు. ఈ పద్యం రోజు చదువుకోవాలన్నమాట. యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగం, దేవతలు కూడా తెల్లబోతూ ఉండగా శైశవమున మెరసి చల్లి గుడిచే. ఆ బాల్యంలో చద్దన్నం తినడం మొదలుపెట్టాడు ఆయన ఆ విధంగా పిల్లలతో కలిసి. ఆ సమయంలో కొంచెంసేపు అన్నం తిన్నారో లేదో వీళ్ళంతా ఇలా ఆడుకుంటున్నారో లేదో, ఇంతలో కృష్ణుడి చూపు దూరంగా ఉన్న దూడల మీద పడింది. అప్పటిదాకా దూడలు ఒడ్డు మీద పచ్చగడ్డి మేస్తున్నాయి, ఆ దూడలన్నీ మాయమైపోయాయి కనపడకుండా. పిల్లలారా దూడలు ఏవి అన్నాడు కృష్ణుడు. అందరూ అప్పుడు ఒడ్డుకేసి చూశారు. వీళ్ళు అన్నం తింటున్న చోటకి పక్కనే ఉన్న పచ్చిక బయళ్ళలో గడ్డి మేస్తున్న దూడల్లో ఒక్క దూడ కనబడలేదు. కృష్ణ మన దూడలేవి మన దూడలేవి అన్నారు వాళ్ళు. ఏమయ్యాయో చూస్తాను నేను, మీరు మాత్రం అన్నం తినడం ఆపకండి, నేను లేవు కదా అనే ఉద్దేశంతో భోజనం ఆపకుండా మీరు భోజనం చేస్తూనే ఉండండి, నేను వెళ్ళి దూడలు వెతుక్కొస్తానని బయలుదేరాడు కృష్ణుడు. వినుడో బాలకులార క్రేపుల అటవీ వీధిన్ మహాధూరముంజలియన్ కోమలఘా సఖాదన రథోత్సాహంబుతో ఎందుపోయను ఏమయ్యను క్రూర జంతువులచే ఏయాపదం పొందెనో కనితెత్తుంకుడు ఉండు తల్లి కొరతల్గా కొండ మీరెందను. బాలకులారా, ఈ ఆవులు దూడలు చాలా దూరం పోయాయి అడవిలో. మెత్తగా పచ్చగడ్డి బాగుంది ఇక్కడ, పచ్చని రంగులో లేతలేతగా ఉన్న గరిక తినాలనే కోరికతో ఈ దూడలు అలా కేకారణ్యంలోకి వెళ్ళిపోయినట్టున్నాయి. తిండి మీద వ్యామోహంతో దూడలు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఈ బృందావనం భయంకరమైన అరణ్యం. ఈ అడవిలో అతి భయంకరమైన క్రూర జంతువులు ఉన్నాయి, సింహాలున్నాయి, పులులున్నాయి, ఎలుగుబంట్లున్నాయి, నక్కలున్నాయి, తోడేళ్లున్నాయి. ఈ క్రూర జంతువులు దూడల్ని ఏమైనా పట్టుకుని చంపాయో తిన్నాయో అని నాకు అనుమానంగా ఉంది. నేను వెళ్ళి ఈ దూడలకి ఏ క్రూర జంతువుల వల్ల అపాయం లేకుండా చేస్తాను. నేను దూడలని వెతికి ఇక్కడికి తీసుకువచ్చేదాకా మీరు నా కోసం ఎదురు చూడకుండా హాయిగా మీ భోజనం మీరు చేయండి. నేను వచ్చేసరికి ఇంకా భోజనం ఉంటే మీతో పాటు తింటాను, లేదా చేతులు కడుక్కుని దూడలు దొరికిపోదాం. దూడలు బాగుంటే ఈ భోజనం ఇంటికి వెళ్ళాకైనా చేయొచ్చు, మీరు మాత్రం ఆపకండి తినండి అనగానే అలాగే మాకు కూడా ఆకలిగా ఉంది, నువ్వు వెళ్ళి దూడలు వెతుక్కురా మేము అన్నం తింటామన్నారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా కృష్ణుడు దూడలు ఎక్కడున్నాయా అని వెతకడానికి బయలుదేరాడు. 5 ఏళ్ల శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరితే ఆ దృశ్యం ఎంత మధురంగా ఉందో తెలుసా? కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పించదామంబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతో తోర్ణత్వంబుననేగే లేగలకునై దూరాటవీ వీధికి. గిరజాల జుట్టు, ఆ జుట్టులా వంకీలు వంకీలు తిరిగి ఉంది, చెవుల మీదకి పడుతుందట ఆ జుట్టు. చెవుల మీదకి వేళ్లాడుతున్న గిరజాల జుట్టుతో ఆ జుట్టును అప్పుడప్పుడేలా వెనక్కి తోసుకుంటున్నాడు ఆయన. ఇంకా మెడ నిండా హారములు, బంగారపు హారాలు ఎన్నో ఉన్నాయి ఆయనకి. శార్దూల దివ్య నఖ భూషణ భూషితాయ అని ఆయనకు ఒక ధ్యాన శ్లోకం ఉన్నది. పులిగోరు పథకం కూడా ఉంది మెడలో. ఇలాంటి గొలుసులు ఆయన కదులుతూ ఉంటే టింగు టింగుమని శబ్దం చేస్తున్నాయి. చేతిలో బంగారపు పూత పుయ్యబడిన వెదురు బెత్తము, తల మీద జుట్టుముడిలో ఏముంది నెమలి పించం, సత్పించదామంబుతో. దాంతోపాటుగా జుట్టుముడి చుట్టూతో కూడా ఒక పూలదండ ముడివేసుకున్నాడు. జుట్టులా కొప్పు ముడివేసుకున్నాడు, ఆ ముడి చుట్టూతో మళ్ళీ పూలదండ. ముఖంలో ఉత్సాహం, నేను ఈ పని సాధించగలను అనుకున్న జ్ఞానులకి ఎప్పుడూ ముఖములో ఉత్సాహమే ఉంటుంది. అటువంటి పూర్ణోత్సాహంతో పెరుగన్న ముద్ద చేతితో పట్టుకున్నాడుగా, ఈ పెరుగన్న ముద్దతో బయలుదేరాడు. ఇప్పుడు ఈ పెరుగన్న ముద్ద కూడా ఎలా ఉందిట, చేత్తో పట్టుకున్నప్పుడు ఈయన అరిచేతి కాంతి పడి ఆ పెరుగన్న ముద్ద పద్మరాగమణిలా ఉంది. శ్రీకృష్ణుడు అరిచేయి ఎలా ఉందన్నమాట, ఎర్రగా ఉంది. ఈ ఎర్రని అరిచేతి కాంతి తెల్లని పెరుగన్న ముద్ద మీద పడి పెరుగన్న ముద్ద కాస్త కాసేపు ఎలా ఉంది, పద్మరాగమణిలా ఉంది. ఆయన ఇలా చేత్తో ఎత్తుకుని నోట్లో పెట్టుకోబోతుంటే అప్పుడు ఆచ్ఛాదన లేక తెల్లని ఉచ్చల్లో ఉంది. శ్రీకృష్ణుడి శరీరం మీద ఇలా పెట్టగానే ఈ నీలపు కాంతి పడి ఈ తెల్లని పెరుగన్న ముద్ద ఇంద్రనీలమణిలో ఉంది. ఒకే తెల్లని పెరుగన్న ముద్ద ఎర్రగాను తెల్లగాను నీలంగాను 3 మణుల్లో కనబడుతున్నది. ఇలా సత్వరజస్తమో గుణములనే 3 గుణములు నాలోంచి వచ్చాయి, కానీ నేను వీటికి అతీతంగా నిర్గుణుణ్ణి అని ఆయన చెప్పుకుంటూ బయలుదేరాడు చేతిలో పెరుగన్న ముద్దతో. ఆపై ఏమాత్రం సంకోచించకుండా మహావేగంగా దూరాటవీ వీధిలో అడవిలో ఏ మూల ఉన్నాయి దూడలు అనుకుంటూ బయలుదేరాడు. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాయి దూడల కాలి గిట్టలు. ఇక్కడ కనబడుతున్నాయి అడవిలో నడిచినప్పుడు ఆ గిట్టలు అలా గుచ్చుకుని నేలలో అడుగు జాడలు కనబడ్డాయి. ఇవి దూడల అడుగు జాడలు అనుకుని అటు నుంచి ముందుకెళ్ళాడు. ఓ చోట చెరువు దగ్గరికి వెళ్ళాయి, ఆ చెరువులో నీళ్లు తగినట్టు కనబడింది గుర్తు. అక్కడి నుంచి మళ్ళీ ఒడ్డెక్కిన గుర్తులు కనబడ్డాయి, మళ్ళీ ఒడ్డు దగ్గర నుంచి ముందుకెళ్ళినవి కనబడ్డాయి. అవన్నీ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇచ్చో పచ్చిక మేసినవి, ఇచ్చో తాగినవి తోయము, ఇచ్చోట మందగొన్నవి, ఇచ్చో పాసినవి జాడ ఇదే ఇదే అనుచుం. ఇక్కడ మంచినీళ్ళు తాగాయి, ఇక్కడ ఒడ్డెక్కాయి, ఇక్కడ పచ్చగడ్డి తిన్నాయి, ఇక్కడ నుంచి ముందుకు నడిచాయి, ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాయి. ఇదిగో గుర్తులు, ఇవిగో గుర్తులు, ఇవిగో గుర్తులు అనుకుంటూ కృష్ణుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. కాలినడకన బృందావనం అంతా వెతికేశాడు ఆయన. కంజ దళాక్షుడు వెదకెను కొంజక లేగల నపార గురు తృణవలిక పుంజంబుల భీకర తదు కుంజంబుల తరుల గిరుల కొలకుల యందులు. ఆ పద్మాక్షుడు ఏమాత్రం సంకోచించకుండా పొదల్లో వెతికాడు, అడవుల్లో వెతికాడు, చెట్ల మీద వెతికాడు, చెట్ల కింద వెతికాడు, పచ్చగడ్డి బయళ్లలో వెతికాడు, చెరువులలో వెతికాడు, కొండలలో వెతికాడు, గొట్టలలో వెతికాడు, గుహలలో వెతికాడు. ఇలా వెదికి వెదికి విసిగి వేసారిపోయాడు. ఎక్కడా కనపడలేదు దూడలు. అసలు ఏం జరిగిందంటే, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అఘాసురుణ్ణి చంపి అతడి కడుపులో ఉడికిపోయి చచ్చిపోయిన పిల్లల్ని దూడల్ని బయటికి తీసి చూపులతో బ్రతికించిన సమయంలో బ్రహ్మ వచ్చాడని చెప్పుకున్నాగా. బ్రహ్మగారికి చూసి ఆయన ఏమనుకున్నాడు, బ్రహ్మని నేను నేనే పుట్టించాలి, నేనే బ్రతికించాలి, అటువంటిది 5 ఏళ్ల గొల్ల పిల్లవాడొకడు ఈ చచ్చిపోయిన దూడల్ని పిల్లల్ని తన చూపులతో బ్రతికిస్తాడా, అసలు వీడెవడు, వీడి మహిమ ఏమిటో చూద్దాం, వీడిని పరీక్షించి తీరుదాం అనుకున్నాడు. అమాయకుడైపోయాడు ఆయన కూడా కాసేపు. తాను ఇంత పూర్వం ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా పుట్టిన విషయం ఇప్పుడు గుర్తుకు రాలేదు. అదే తాత్కాలికంగా మాయలో పడిపోవడం అంటారు. మహామాయ ఆయన్ను కూడా పట్టుకుందనమాట. వీడెవడండి, 5 ఏళ్ల కుర్రాడు ఇంత గొప్ప ఘనకార్యం చేస్తాడా, అసలు వీడెవడు, వీడు అమీతుమి తెలుసుకుందాం అనుకుని ఈ శ్రీకృష్ణుడి వెంటే ఉన్నాడు ఆయన. కృష్ణుడు పిల్లలతో కలిసి చద్దన్నం తింటూ ఉండగా ఈ దూడలన్నింటినీ తీసుకుపోయి ఒక కొండ గుహలో పెట్టి ఆ కొండ గుహలో వాటికి నిద్ర కల్పించాడు. దాంతో దూడలన్నీ బ్రహ్మ మాయతో ఒక కొండ గుహలో పడి నిద్రపోవడం మొదలెట్టాయి. వాటికి ఏం తెలియదు, అక్కడ నిద్రే నిద్ర. బ్రహ్మగారు అప్పుడప్పుడు ఊరుకోకుండా పురాణాల్లో కూడా అప్పుడప్పుడు కొంతమందికి అలా మాయ వేస్తాడు. అందుకే చూడండి, కొండ గుహలో దూడలు నిద్రైనట్టుగా కొంతమంది అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు నిద్రపోతారని చూడండి. కారణం అంటే బ్రహ్మగారి మాయ, మాయదారి బ్రహ్మ ఊరుకుంటాడా. ఈ విధంగా అందరినీ నిద్రపుచ్చేశాడు. ఇప్పుడు కృష్ణుడు ఈ దూడలు వెతుక్కుంటూ వెళ్ళాడు కదా. వెళ్ళగానే ఆయన మళ్ళీ అటు తిరుగుతున్న సమయంలో ఇక్కడికి తిరిగి వచ్చి ఏది చద్దన్నం తింటున్న పిల్లల దగ్గరకు వచ్చి పిల్లలందరినీ కూడా మాయం చేసి ఆ దూడల పక్కనే కొండగుహలో వాళ్ళని కూడా నిద్రపుచ్చాడు. వాళ్ళు నిద్రపోవడం మొదలెట్టారు. వాళ్ళకి తెలియదు దూడలకి బాలురికి బ్రహ్మ మాయ వల్ల గాఢ నిద్ర రావడం వల్ల ఏమి జరుగుతున్నదో తెలియలేదు. ఇప్పుడు కృష్ణుడు దూడల కోసం వెతికి ఎక్కడా కనబడక మళ్ళీ పిల్లలు అన్నం తింటున్న చోటుకు వచ్చాడు చెరువు దగ్గరికి. తీరా చెరువు దగ్గరకు వచ్చి చూస్తే పిల్లలు కనబడలేదు. ఇప్పుడు విష్ణువుకి ఆశ్చర్యం కలిగింది. ఇందాక దూడలు కనబడలేదు, ఇప్పుడు బాలురూ కనబడలేదు, ఏమైపోయి ఉంటారా అని దివ్య దృష్టితో చూశాడు ఆయన. వెంటనే విషయం అర్థమైంది. ఓహో, ఇది మా అబ్బాయి గారు బ్రహ్మగారు చేసిన పని. హరి బ్రహ్మ, గుడ్డు వచ్చి పిల్లలు వెక్కిరించడం అంటే ఇదే కదా, నువ్వు నా కొడుకువి, చంటి గుడ్డువి, నన్ను వెక్కిరిస్తావా, దూడల్ని పిల్లల్ని తీసుకెళ్ళి దాచుతావా. సరే ఇప్పుడు నేనేం చెయ్యను, ఉఫ్ అంటే నువ్వు కింద పడిపోతావు, నీ పదవిని ఓడగొట్టడం పెద్ద కష్టం కాదు, కానీ నువ్వు నా బిడ్డవి, చూస్తూ చూస్తూ ఈ దేవతల్ని బ్రహ్మని వీళ్ళని బాధ పెట్టకూడదు. అలాగని ఉపేక్షిస్తే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక నాకు ఒక ఇబ్బంది వస్తుంది. నేను ఇంటికి వెళ్ళగానే ఈ తల్లులు అందరూ నా దగ్గరకు వచ్చి మా అబ్బాయిల్ని మా దూడల్ని కృష్ణ నిన్ను నమ్మి నీతో పంపాం వారందరూ ఏరి అని అడుగుతారు. వాళ్ళు కనపడలేదు అనాలి నేను. అప్పుడు నిన్ను నమ్ముకుని మా బిడ్డల్ని దూడల్ని అందరినీ పంపిస్తే వాళ్ళందరినీ అడవిలో వదిలేసి నాకు కనపడలేదు నాకేం తెలియదని వస్తావా, నువ్వేం నాయకుడివని నన్ను తిడతారు, వాళ్ళంతా నన్ను మందలిస్తారు, వాళ్ళకేం సమాధానం చెప్పను. వారికి సమాధానం చెప్పడం ఎలాగా, అలాగని బ్రహ్మగారిని బాధ పెట్టకుండా ఉండడం ఎలాగా. ఇన్ని రకాలుగా ఆలోచన చేసిన పరమాత్మ ఏం చేశాడు, దూడలు పిల్లలు లేరని చెప్పడం ఎందుకు, అన్ని రూపాలు నేనే ధరిస్తాను అని వెంటనే ఏకో ఏకోహమస్మి అన్నాడు. అంతే, ఒక్క దెబ్బకి మొత్తం ఎంతమంది పిల్లలు మాయమయ్యారో అందరి పిల్లలు కృష్ణుల్లోంచి జామును బయటకు వచ్చేశారు. మొత్తం దూడలన్నీ ఆయన శరీరంలోంచి బయటకు వచ్చాయి. అంటే బ్రహ్మగారు మాయం చేసిన దూడలు పిల్లలు అక్కడ కొండగోలో నిద్రపోతుంటే కృష్ణుడు కొత్త సృష్టి చేశాడు. అందరి దూడలు అన్ని పిల్లలు అందరి పిల్లలు బయటకు వచ్చారు.
దూడలు పిల్లలు యథాతథంగా వచ్చేశారు. ఆ రావడంలో కూడాట ఎంత పిసరు కూడా తేడా లేదు. బ్రహ్మ సృష్టి కంటే వాళ్ళ బాబుగారి సృష్టి ఇంకా డాబుగా ఉంది. ఎంత బాగా రాశారండి పాత్ర గారు, ఆ సృష్టి చేసే బ్రహ్మకే తండ్రి కదా ఆయన, అందువల్ల ఇది ఇంకా బాగుంది. ఎక్కడ రవ్వంత కూడా తేడా లేదనమాట. కరముల్ పాదములు శిరంబులు అవలగ్నంబుల్ భుజాంతరముల్ శ్రగ్వేణు విషాణ భూషణ వయో భాష గుణానూన తత్పరతల్ వీడుబడకుండ దాల్చి విభుడా వత్సార్భకారముల్. తప్పిపోయిన పిల్లల యొక్క చేతులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఈ కొత్తగా సృష్టింపబడిన వాళ్ళ చేతులు. పాదాలు, నడుములు, ఈ భుజం పైన ఉన్న భాగాలు, జుట్టు, చెవులు, చేతిలో ఉన్న కర్రలు, వేణువులు, కొమ్ము బోరాలు, చిక్కాలు, గిన్నెలు, పెరుగన్నం ముద్దలు, ఇలా ఒకటేమిటి అన్ని యథాతథంగా వచ్చేసాయి. ఇవన్నీ ఒక పక్కన పెట్టినా వీటితో పాటు వయోభాషా గుణానూన తత్పరతలు కూడా. ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొంతమంది మాట్లాడే ముందు దగ్గి దగ్గర మాట్లాడలేడు, అందులో కుర్రాడికి అలాంటి లక్షణం ఉంది, అచ్చం ఆ దగ్గు కూడా వాడికి వచ్చేలా చేసేట. కొందరు మాట్లాడేటప్పుడు ఇలా తలకాయ పైకెత్తే మాట్లాడతారు, కొంతమంది ముక్కు ఒప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏమంటే అనమాట పుట్టుకతో వచ్చే మేనరిజమ్స్ అంటారు. ఇవి కూడా విడిచిపెట్టకుండా కృష్ణుడు అలా ధరించాడన్న ఒక్కొక్కడు. అందులో కుర్రాళ్ళలో ఒక చీటికి వాటికి ఇలా పిలక జాడించుకుంటూ మాట్లాడాలి, ఇలా కొట్టుకుంటే కానీ మాట్లాడలేడు వాడు. అది కూడా చూపించేట ఆ కుర్రాడు. అంటే ఇప్పుడు ఆ కుర్రాన్ని చూడగానే వాళ్ళ అమ్మకి మా అబ్బాయి ఇలా పిల్లలు కొట్టుకుంటాడు కనుక వీడు మా అబ్బాయి అని అనిపించాలి. మళ్ళీ ఎక్కడ రవంత తేడా రాకుండా అనమాట. చూసారు లేదు మీరు, అలా కళ్ళదోడు పెట్టుకుని మాట్లాడేవాళ్ళు ఏం చేస్తారండి, కళ్ళదోడుగా తీసి ఈ ముక్కు మీద తెలుస్తూ ఉంటారు. అలా ఇలా పెడితే కానీ చూడకుండా ఉండలేరు వాళ్ళు. ఇటువంటివన్నీ కూడా స్వతసిద్ధ లక్షణాలు అనమాట. ఇలా చూడలేరు, ఇలాగే చూస్తారు. ఈ గొడ్ల గోవ చూపులతో సైతంగా సమస్తము కూడా ప్రదర్శిస్తూ వయోభాష గుణానూన తత్పరతలు వీడుకుండా దాల్చి విభుడ వత్సార్భకారములు. ఈ దూడలుగా పిల్లలుగా మారిపోయి తన మహామహిమతో ఇంటికి బృందావనానికి బయలుదేరాడు. ఏమి విచిత్రం అండి ఆ రోజు. మరలు పుమని ఎడ్డు కర్తయు మరలించు కుమారకులును మరలెడి క్రేపులు పరికింపతానయై హరి మరలంజని లీలతోడ మందగుణదీప. పిల్లలారా, ఈ దూడల్ని మీ మీ ఇళ్ళకి తోడుకు వెళ్ళండి అని పిల్లల్ని ఆజ్ఞాపిస్తున్న కృష్ణుడెవరు? ఆయనే. చిత్తం కృష్ణ, నీవు చెప్పినట్టే చేతులు కట్టుకుని ఈ దూడల్ని ఇంటికి తోలుతాం అని చేతులు కట్టుకుని కృష్ణుడి యొక్క ఆజ్ఞని పరిపాలిస్తున్న పిల్లలు ఆయనే. ఆ పిల్లలు కర్రబెట్టి చల్ల చల్లని తోలుతూ ఉంటే చెంగు చెంగును దూక్కుంటూ వెళ్ళిపోతున్న దూడలు తానే. ఈ విధంగా మరలుపు మరి ఏడు కర్తయు మరలించు కుమారకులను మరలేడు క్రేపులు దూడలు పరికింప తానయ్యి హరి అన్నీ తానే. కర్త కర్మ క్రియ తానే అయ్యి ఆనాడు తన మహామహిమతో గోపాల బాలుడు నందవాలుడు యశోదానందుడు బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. ఆ పూట ఒక తమాషా జరిగింది. మళ్ళీ ఈ పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళగానే తల్లులందరూ పరుగు పరుగులు వచ్చేసి నా బాబు రారా బాబు అయ్యని వాడిని కౌగిలించేసుకుని, వాళ్ళలో 8 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారట, 12 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. ఇంత 12 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చిన పిల్లలకు కూడా తల్లులు చల్లుబాలు ఇవ్వడం మొదలెట్టారు. ఇంకా దూడలు, వాటిలో కొన్ని దూడలు పెద్ద పెద్ద దూడలు అయిపోయాయి. అయినా సరే ఆవులు పరిగెత్తుకొచ్చి తమ దూడల దగ్గరికి చేరి అంబా అంబా అంటూ ఆ దూడల్ని నాకేస్తూ వాటికి పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి, పొదుగుల్లోంచి పాలు కార్చడం మొదలుపెట్టాయి. ఇంతకు పూర్వం ఏం జరిగేదంటే కృష్ణుడు పిల్లలతో దూడలతో ఇంటికి రాగానే అందరూ ముందు కృష్ణుడికే పాలిచ్చి కృష్ణుడి కౌగిలించుకుని కృష్ణుడిని పలకరించి ఆ తర్వాత తమ పిల్లల్ని పలకరించేవారు. కానీ ఈ రోజు నుంచి కృష్ణుడిని పట్టించుకోవడం మానేశారు, తమ పిల్లల్నే కౌగిలించుకుంటున్నారు. ఆవులు కూడా కృష్ణుడికి పాలివ్వకుండా తమ దూడలకే పాలివ్వడం మొదలెట్టాయి. ఇది అనుమానం వచ్చింది బలరాముడికి. ఈ మధ్యన ఏదో తేడా జరుగుతోంది బృందావనంలో. నేను ఆ మధ్యన ఒక రోజున కృష్ణుడితో అడవికి వెళ్ళలేదు. ఆ రోజు నుంచి ఏదో ఒక విచిత్రం జరిగి ఉంటుంది. లేకపోతే చన్నుపాలు మానేసినటువంటి పిల్లలకి తల్లులు చన్నుపాలు ఇవ్వడం ఏమిటి, పెద్ద పెద్ద కోడిదూడలకి ఆవులు పాలివ్వడం ఏమిటి, అన్నిటికీ మించి ఎప్పుడైనా అడవికి వెళ్ళి ఇంటికి వచ్చాక కృష్ణుణ్ణి మాత్రమే పలకరించే తల్లులందరూ కృష్ణుణ్ణి పలకరించడం మానేసి తమ పిల్లల్నే గౌరవించడం ఏమిటి? ఆవులు అడవి నుంచి కృష్ణుడు రాగానే ముందు కృష్ణుణ్ణి నాకి ఆయనకి పాలిచ్చి తర్వాత తమ దూడలకి పాలిచ్చేవి. అటువంటి దూడలు ఈ మధ్యకాలంలో కృష్ణుణ్ణి పట్టించుకోకుండా తమ దూడలకే పాలివ్వడం ఏమిటి? కృష్ణుణ్ణి పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు తమ పిల్లల మీద వ్యామోహం పెంచుకోవడానికి ఏదో కారణం ఉన్నది అనుకుని దివ్య దృష్టితోటి యోగ దృష్టితో చూశాడు. ఆయనకేం అర్థం కాల, ఆయనకి మతిపోయింది, నా యోగ దృష్టి కూడా అందడం లేదు అంటే ఇది మా స్వామివారి మహామాయ అనుకుని వెంటనే కృష్ణుడి దగ్గరకు వచ్చి, అందరెదురుగుండా నేను అన్నయ్యని, ఏకాంతంగా నీకు నేను శిష్యుణ్ణి, నీ వాహనాన్ని నీ పరుపుని, నలుగురిలో ఉండగా బాగుండదు కనుక నువ్వు నాకు దండం పెడతావు, ఎవరు లేని చోట నేను నీ కాళ్ళ మీద పడుతూ ఉంటాను, ఎందుకంటే నువ్వు జగద్గురువు గనక, తండ్రి, ఆదిదేవ, వాసుదేవ, పరంధామ, కృష్ణ. ఈ పిల్లలు ఎవరిని చూచినా, ఆవుదూడల్ని చూచినా ఎంతో పూర్వం ఋషులను దేవతలను చూసినట్టు ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఒక 5-6 నెలల నుంచి ఎవరిని ముట్టుకున్నా నిన్ను ముట్టుకున్నట్టు ఉంటుంది. ఆవుదూడల్ని ముట్టుకుంటే నిన్నే స్పర్శించినట్టుంది. నా మాయతో చూసినా నా మాయకి ఈ మాయ అంతు చెక్కలేదు. అంటే నన్ను కూడా మాయలో ముంచెత్తే మహామాయా స్వరూపుడమైన నీ మాయ కాదు కదా ఇది అని అడిగాడు. సోదరా, నువ్వు అన్నది నిజమే, బ్రహ్మదేవుడు ఇలా మాయ చేశాడు, ఆయన్ని ఏడుపెంచడం ఇష్టం లేక నేనే ఇన్ని రూపాల్లో ఉన్నాను, అందుకే నీకు నీ మాయకి నా మాయ అంతు చెక్కలేదు, ఎందుకంటే నీకు చిన్నమాయ నాకు పెనుమాయ, చిన్నమాయ నువ్వు పెద్ద మాయ అంటే ఇదే, ఈ మాయ నన్ను ఏం చేయలేదు అనగానే, ఆహా పరమాత్మ నీ లీలలు నీకే తప్ప ఎవరికి తెలుస్తాయి అని ఆ దూడలకి పిల్లలకి కృష్ణుడికి అందరికీ నమస్కరించుకున్నాడు బలరాముడు. ఒక రోజున తెల్లవారుజామున ఆవులన్నీ కట్లు విప్పేసుకుని పరుగు పరుగులు వచ్చి అడవికేసి పెడుతున్న దూడల మీద పడిపోయి ఆ దూడల్ని ప్రేమతో నాకేసి వాటికి పాలిచ్చేసి ఆ పూట ఆవుల్ని వెనక్కి తీసుకువెళ్ళడం ఇళ్లలో ఎవరి వల్ల అవ్వలేదట, వాడికి పిచ్చెక్కిపోయింది, ఏమిటి దూడలు వెంట పడిపోతున్నాయి ఆవులు ఏమిటి ప్రేమ అని. ఆ దూడల్ని వెనక్కి తీసుకురావడానికి పెద్దవాళ్ళు వచ్చేలోపు ఆడవాళ్ళంతా వచ్చేసి, ఒరే అడవికి వెళ్ళకండ్రో, మా బాబుల్లో మిమ్మల్ని చూడకుండా ఉండలేండ్రో అని పిల్లలు కౌగులించుకుని పెద్దలు ఎదురుకుండా పాలివ్వడం మొదలుపెట్టారు వాళ్ళు. దాంతో నందుడు కూడా బుర్రబొక్కుని, ఏదో జరిగిపోయింది ఈ మధ్యన, ఈ అడవి అంతా మాయ, ఈ పిల్లల్ని ప్రేమించే ఈ తల్లులేమిటి, ఈ దూడలు వెంటబడే ఈ ఆవులేమిటి, ఏమిటి పేడ, ఇది మాయ లేక మహిమ, ఏం జరుగుతుందో తెలియలేదని నందాదులు కూడా బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఎవరికి మాయ అంతు చెక్కలేదు. ఇది సరిగ్గా 1 సంవత్సర కాలం భూలోకంలో ఇలా గడిచింది. ఈ 1 సంవత్సర కాలం ఈ పిల్లల రూపంలో దూడల రూపంలో కృష్ణుడు తిరిగాడు. చాలా విచిత్రమైన ప్రేమని అందరికీ పంచిపెట్టాడు. అక్కడ బ్రహ్మగారికి ఒక్క త్రుటి అంటే ఇంకా సెకండ్లో కూడా చాలా తక్కువ సమయాన్ని త్రుటి అంటారు, గుర్తుపెట్టుకోండి, అంత స్వల్పకాలం గడిచింది. ఈ స్వల్పకాలంలోనే ఆయన ఈ దెబ్బతో కృష్ణుడి పని అయిపోయింది, నేను పిల్లల్ని దూడల్ని కొండ గుహలో దాచాను గనక వాళ్ళు కనబడక అతలాపతలం అయిపోయి ఉంటాడు, ఏడుస్తూ కూర్చుంటాడు, కృష్ణుడిని అందరూ బాగా ఇళ్లలో చివాట్లు పెట్టుంటారు, ఆయనకి పెట్టిన చివాట్లు చూచి భక్తులు పెట్టి అట్లు తిందామని వచ్చాడు పాప ఆయన. తీరా ఆయన బృందావనానికి వచ్చేసరికి కృష్ణుడు చుట్టూ పిల్లలు దూడలు ఉన్నాయి, చద్దన్నం తింటూ మళ్ళీ యథాప్రకారంగా కనబడ్డారు. ఇప్పుడు బ్రహ్మగారికి ఈరిగిపోయింది మతి, ఈ మధ్య నేను ఏమైనా రిటైర్ అయిపోయానా, జ్ఞాపక శక్తి ఏమైనా తగ్గిందా అనుకుని ఆయన వెంటనే కొండ గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొండ గుహలో నిద్రపోతున్న దూడలు పిల్లలు అలాగే ఉన్నారు ఆ ఎండిపోయిన చేతులతో. ఇక్కడ వీళ్ళుండగా అక్కడ కూడా పిల్లలు దూడలు ఎలా ఉన్నారు అబ్బా అని మళ్ళీ ఇక్కడికి వచ్చి చూశాడు. ఇక్కడ పిల్లలు, ఇక్కడ దూడలు, ఇక్కడ కృష్ణుడు అలాగే ఉన్నారు, అక్కడ కొండ గుహలో నిద్రపోతున్న వాళ్ళు అలాగే ఉన్నారు. ఏకకాలంలో దివ్య దృష్టితో 2 చోట్ల చూశాడు ఆయన. 2 చోట్ల అక్కడ నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మెలుకుగా ఉన్న పిల్లలు ఉన్నారు. అక్కడ నిద్రపోతున్న దూడలు అలాగే ఉన్నాయి, ఆ దూడల వంటి దూడలే ఇక్కడ హాయిగా మేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు బ్రహ్మగారికి. ఆయనకి 4 తలలు కదా, ఆ కిరీటం తీసి పక్కన పెట్టి బుర్ర బాగా కోక్కున్నట్ట, ఈ 4 చేతులతో 4 బుర్రలు కోక్కుని ఏమిటిది ఏమిటిది మహామాయ అనుకున్నాడు ఆయన. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్, బ్రహ్మనేనొకరుండ వేరొక బ్రహ్మలేడు సృజింపగా, బ్రహ్మనేను సృజింపనట్టిది బాలవత్స కదంబమే బ్రహ్మమందు జనించెడ బ్రహ్మమౌనది చూడగం బ్రహ్మమౌనది చూడగం. బ్రహ్మ సృష్టిస్తే తప్ప ఈ లోకంలో ఏ జీవులు పుట్టరు. సృష్టి చెయ్యాలంటే అది బ్రహ్మే చెయ్యాలి. బ్రహ్మ సృష్టించకుండా ప్రాణులు పుట్టలే. సృష్టి చేసే బ్రహ్మని నేనెరిగి నేనొక్కడిని, మరొక బ్రహ్మదేవుడు సృష్టించడానికి, సృష్టి చేసే బ్రహ్మనైన నేను సృష్టించని ఈ పిల్లలు ఈ దూడలు ఏ బ్రహ్మము నుంచి పుట్టారో అది నిజమైన పరబ్రహ్మమది.